ఇక్కడ పంచాయతీ ఏంటి? పంచభూతాత్మకమైనటువంటి శరీరం అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు, మళ్ళీ లేనిపోండి, మళ్ళీ రాత రక్తబంధాన్ని పుస్తబండదు అంటారు కదా, మళ్ళీ అక్కడ దాకా ఎందుకులేండి? ఈ పంచమహాభూతాత్మకమైనటువంటి ఇదేం చాలు మనకి. అంటే ఎవరైతే ఆ వాక్కుల్ని అర్థం చేసుకుంటున్నామో, దానిని మననం చేసుకుంటున్నామో, ఇందాక చెప్పారు ఇక్కడ, ఇందాక మా గురు సోదరులు చెప్తున్నటువంటి సమయంలో, శ్రమం వేరు మరణం వేరు నిధి ధ్యాస వేరు కాదు. ఎవరైతే ఏకాగ్రతగా శ్రవణానికి న్యాయం చేకూర్చుకున్నామో, నిధిధ్యాస అక్కడే చోటు చేసుకుంటుంది, దానికి సమయం ఒక్కర్లేదు. నాలుగు రోజులు పడుతుందండి. ఇది ఏమైనా కోరికల మేరకు జపాలు చేస్తే, కోరికల మేరకు అభిషేకాలు చేస్తే, కోరికల మేరకు దుర్గంధాలు పెడితే ఏమండి ప్రదక్షిణాలు ఎంతసేపు పడతాయి? శివాలయానికి వచ్చినండి, మర్చిపోయిన ఎంత సమయం పడుతుంది? 108 ప్రదక్షిణాలు అయితే శివాలయానికి 1 గంట 20 నిమిషాలు పడుతుందండి, 1.5 గంటలు పడుతుందండి. మళ్ళీ దాంట్లో తేడా ఉంటాయి కదండి, ఉంటాయి కదా. కొంతమంది ప్రదక్షిణాలు చేస్తారు, ఎలా చేస్తారండి? మనం అడ్డొస్తే మనం ఆ చేసే వాళ్ళకి మనం గబుక్కులు అడ్డేళ్ళం అనుకోండి, మనం పడగొట్టే వెళ్ళిపోతారు వాళ్ళు అంత స్పీడు. మరి ప్రదక్షిణ అంటే ఎలా చేయాలి? నేను చేస్తున్నానన్న విషయం కూడా మనం మర్చిపోవాలి. నేను చేస్తున్నానన్న విషయం కూడా మర్చిపోయి ఆస్వాదిస్తూ చేయాలండి. భోజనం యొక్క ఆస్వాదన ఎప్పుడండి కలిగేది? దబదబ ఫాస్ట్ ఫుడ్స్ కా అండి, దబా దబా తినేసి మరి దానివల్ల రోగాలే వస్తాయి, అంత కంగారైపోతుంది మన ఈ ఊరానికి. అంత ఫాస్ట్ 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 లో ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి ఫాస్ట్ అయిపోతుంది. ఫాస్ట్ ఫుడ్ ఏం చేస్తుంది? లోపలికి వెళ్ళి గ్యాస్ గా మారుతుంది. ఫాస్ట్ ఫుడ్ ఏం చేస్తుందండి? గ్యాస్ గా మారుతుంది. గ్యాస్ గా మారి నీకు అది నీ ఆరోగ్యానికి ఉపయోగపడకపోగా రోగాన్ని మాత్రం తెచ్చిపెడుతుంది. ఉపయోగపడకపోగా రోగాన్ని మాత్రం తెచ్చిపెడుతుంది. ఇంట్లో ఏదో ఒక్కొక్క రోజు ఉండి వంకాయ తింటానో, లేకపోతే శనగపప్పు పకోడీ తింటానో, ఎప్పుడు ఏం అవ్వదు. కానీ ఇలా ఫాస్ట్ ఫుడ్స్ లో తింటూ ఉంటే దానికి కూడా ఉందండి. ఎవరైతే గబ్బా గబ్బా తింటారో ఎక్కువ కూడా తింటారండి. నాన్ స్టాప్ ఫుడ్ అది, నాన్ స్టాప్ ఫుడ్, నాన్ స్టాప్ గా అది. అప్పుడు ఎంత తిన్నామో తెలియదు. దాని ద్వారా ఏమవుతుంది? ఇంకోటి, ఓ అయితే ఎక్కువ తింటేనే అండి గ్యాస్ అనారోగ్యము, అయితే తక్కువ తింటే గబగబా అంటే పళ్ళకి పని చెప్పకుండా, మన డెంటల్ డాక్టర్ గారికి పని ఇవ్వకుండా ఉండడం కోసమని నోట్లోకి వెళ్ళింది వెళ్ళింది పళ్ళు ముట్టుకోకుండా మింగేశామండి. ఏముందండి అప్పటిక కింద దాకా వెళ్ళదు, తిరిగి మళ్ళీ అలాగే వచ్చేస్తుంది. నాకు అనుభవం కాబట్టి తిన్న అన్నము మళ్ళా వెంటనే అలాగే వచ్చేస్తుంది. కానీ మనకి మాత్రం ఏమొస్తుంది? అసహ్యం వస్తుంది. మనకేం వస్తుందండి? అసహ్యం వస్తుంది. అదేమిటండి? లేర్లు కూడా అలాగే వస్తుందండి. తిన్న లేర్లు కూడా దేని మీద ఏది తిన్నామో అది రివర్స్ గేర్లో మళ్ళీ అదే లేర్లు వస్తాయి. మరి మధ్యలో నారికి గాడు ఒకడు ఉన్నాడు కదా, కక్కేటప్పుడు వాడు మళ్ళీ టచ్ చేయనే బయటికి రాడండి. మరి టచ్ చేయకుండా వాంతి బయటికి వస్తుందండి. వచ్చేటప్పుడు వెళ్ళింది ఎలా వెళ్ళిందో వచ్చేటప్పుడు కూడా అలాగే వస్తుంది. కానీ మనకి మాత్రం దాని మీద తీసుకుని తినడానికి ఏమేర్పడుతుంది? రోత పుడుతుంది, అసహ్యం ఏర్పడుతుంది. మరి అది అసహ్యం పుడుతుంది కదా, మరి ఎంతమందో అనుభవించి 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 విషయాదులన్నీ ఇంత దుఃఖం ఇంత దుఃఖం ఇంత అశాంతి ఇంత అశాంతి అని చెవులు ఇల్లు కట్టుకుని చెప్తుంటే మనకి వాటి వెంటే పరుగు పెడుతున్నావు ఎందుకును? అది భ్రాంతి, ఇది భ్రాంతి, అది భ్రాంతి చెప్పడానికి వ్యాస పరాశరులు అంత గొప్పలు అయిపోతున్నాయి తప్ప తన అనుభవానికి వచ్చేసరికి లేదన్న మాట. అక్కడ తన అనుభవానికి వచ్చేసరికి అది నిజంగా అనుభవించడానికి యోగ్యత సంపాదించుకోలేదన్నమాట మనసుకి. ఎక్కడైతే ఆ యోగ్యతకి తన అర్హుడు కాడో తిరిగి తిరిగి మళ్ళా పంజ దెబ్బ కొడుతుందని. ఏది కొడుతుంది? మనస్సు కొడుతుంది. బల్లలు చుండు తోకతో తప తప కొడుతుంటాయి. అలాగే లోపలే ఉండి మన మనసే మన దెబ్బ కొడతా ఉంటుంది. ధ్యానానికి కూర్చునే ఉంటాడు, నా మనసు నిలవలేదంటాడు, అంత కాబట్టి లేచిన తర్వాత వెళ్ళి అరుస్తాడు. ఆ అరిచేంత వరకు వీడు తృప్తి ఉండదండి ధ్యానానికి కూర్చున్నవాడికి. ఎందుకని లోపలేదో భావన వచ్చింది, వాడు ఎవరి మీద కచ్చ లేకపోతే ఏదో బాధ. అది వెంటనే ఇన్ని కేజీల మనిషిని లేపి అది కాస్త ఈ వాక్ రూపంలో బయటకు వస్తే గాని, ఆ కర్మ చేస్తే గాని, ఈ కర్మ ఎవరు దానికి కర్త? కానీ తాను ఏర్పరుచుకున్నటువంటి బంధనలే ఇవన్నీ మనసు యొక్క లక్షణాలు. మరి గురునాథులు ఏం చేస్తున్నారు ఇక్కడ? అటువంటి మనసును తెచ్చుకొని ఇక్కడ అక్కడికి ఇక్కడికి పాల కోసం వెళ్తావేమిటి నువ్వు? ఎంత మంచిదానివి, నా కృష్ణస్వరూపం చూడడానికి నువ్వే కదే. ఈనాడు కృష్ణుడు పాట పాడుకునేసరికి కృష్ణుడిగా రూపాన్ని కనిపింపచేసింది నువ్వే కదా. నువ్వు వెళ్ళి పాల నిమృచి పరుల చేతిలో దెబ్బలు తినకురా కన్నయ్య, నీ తల్లి హృదయము ఓర్వలేదయ. అంటే ఎవరా తల్లి? తానే. ఎవరా తల్లి? తానే. నిజంగా ఆలోచించండి, ఒకరి కోసం ఒకరు బాధపడతారు కదా, అది నిజంగా ఆ బాధ బాగా లోతుగా ఆలోచిస్తే ఎవరి కోసం ఎవరు ఏడుస్తున్నారండి ఇళ్లల్లో పడి? ఎవరి కోసం వారికి వారు ఏడవడమే రావడంలా, ఇంకొకరు కూడా ఏడుస్తారా అండి? ఇంకొకరు కూడా ఏడుస్తారండి, చాలా అనుకుంటాం. ఎవరు ఇంకొకరి కోసం మనం చేస్తున్నట్టు ఇంకొకరి కోసం ఏమీ చేయం. మనం చేసేదంతా మనకి సంతోషం కలిగిస్తుంది కాబట్టి ఇంకొకరి కోసం చేసి వాళ్ళు ఇంకొకరి మీద పెడతారు. ఆయన ఏమైనా అనుకుంటారండి పెళ్లి కోసం వెళ్ళాలి? అబ్బాయి వాళ్ళు ఏమైనా అనుకుంటారని కాదు, ఏ మన ఇంట్లో ఏమైనా వస్తే రావద్దు. ఇంకోటి కూడా ఉంటుంది, పాపం మనం అంటే ఇంత చేస్తుందే ఇంత చేస్తున్నారే వాళ్ళు, పాపం ఇలాంటప్పుడు మనం వెళ్ళి నిలబడిపోతే ఏం బాగుంటుంది, ఎవరు అవసరం ఉండేది? ఏం చేసినా కూడా మనకి కావాల్సి మనకి మనమే చేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ కూడా ఆత్మవస్తు సందర్శన తదనుభూతిని పొందడానికి ఇంకెవరో అన్నం తింటే మన కడుపు నిండదు, మన అన్నం మనమే తినాలి. అలాగే ఇక్కడ కూడా ఆధ్యాత్మిక అద్భుతం అనేటువంటిది మనమే సాధన చేసుకుని మనమే, నువ్వు ఏ పనిలో ఉండు సర్వకాల సర్వావస్థల ఎందు కూడా నీ ప్రభు భక్తి, నీ నువ్వు ఆశ్రయించినటువంటి దేవుని యొక్క దివ్య చరణాల విందములు, ఆ వాక్కుల్ని మన ఈ నిత్య జీవితంలో ప్రతి విషయంలో పరిశీలనతో దాన్ని గుర్తించడం చాలా అవసరమైనది. అందుకని అటువంటి భక్తిని సిద్ధింపచేయడం చేసుకోవడం కోసం మనం ఏమన్నా ఇక్కడ శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. మనం ఎక్కడున్నాము ఇన్ని రోజులుగా చెప్పుకుంటూ సఖ్యభక్తి దగ్గర ఉన్నాము. మనం నిన్నటి రోజు చెప్పుకున్నా ఏం చెప్పుకున్నాము? దాస్యభక్తి గురించి. మరి అటువంటి మరి ఆ దాస్యభక్తిలో తరించినటువంటి వాళ్ళు ఎవరెవరు? ఎంతెంతో మంది ఉన్నారు. గురువులను ఆశ్రయించిన శిష్యులున్నారు, భగవంతుని ఆశ్రయించిన భక్తులున్నారు. అంటే భగవంతుడికి నుండి మళ్ళీ గురువు గారికి వేరా అండి? అదేంటండి, గురువులను ఆశ్రయించిన శిష్యులు అంటున్నారు, భగవంతుని ఆశ్రయించిన భక్తులు అంటున్నారు, రెండు వాక్కులు వచ్చేయండి, తేడా ఏం లేదు అక్కడ. భగవంతునిలో సద్గురుదేవుల్ని ఎవరైతే దర్శిస్తారో వాడే నిజంగా తరిస్తాడు. దానికి అడ్డు రాబట్టే ఇంకా కొంతకాలం పట్టింది ఎవరికి? నామదేవుడికి. దేనికి అడ్డు రాబట్టి? భగవంతునికే సేవ చేస్తున్నాను అనేటువంటి విషయంలో గురువుల ద్వారా వచ్చేటువంటి జ్ఞానాన్ని, తను తాను గుర్తించడానికి కావలసినటువంటి జ్ఞానం అక్కడ సిద్ధించడం. ఆ సిద్ధించకపోయేసరికి ఏమైంది అక్కడ? తోటివారు ఎవరక్కడ? సఖ అంటే ఏమిటి? మిత్రత, స్నేహం. ఎవరైనా చూడండి, పలానా వ్యక్తి ఎలాంటి వాడు అంటే స్నేహితుడు చూస్తే ఆయన స్నేహితుడు పలానా అంటే అబ్బో ఆయన చాలా మంచివాడండి, ఆయన చాలా మంచివాడు కాబట్టి ఆయన కూడా సజ్జనుడే ఇంకా ముద్ర. లేదు సావాసం దుర్జనుడితో చేశాడు అనుకోండి, అమ్మో ఆయన ఫ్రెండ్ అండి, అమ్మో ఎప్పుడు అయితే ప్యాకెట్ కాదు అనమాట, అయితే పేకాడు కాళ్ళు అన్నమాట, ఇది దానికి సంబంధించిన వాళ్ళు అనమాట. అంటే కోవా ఇంతే పక్కన పెట్టేస్తాం, ఎందుకులే మనకి ఎందుకు వచ్చింది, మన పని ఏదో మనం చేసుకుందాం. మరి అట్లా 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 ఉన్న వాళ్ళని కూడా సమర్థులు గనక సద్గురు దేవులు ఇందులో ఎంతమందిని తీసుకురావాలా ఇక్కడికి? మా గురు సోదరులే చెప్తుంటారు బోళ్ళంతా. మాకు అందులో ప్రవేశం లేకపోయినా ఒక సోదరుడు చెప్తాడు, కారాకిళ్ళి లేకపోతే నేను ఉండలేకపోయేవాడిని. ఇంకొక గురు సోదరుడు చెప్తాడు, అయ్య బాబోయ్ మేము గ్లాసులు గ్లాసులు వేసేవాళ్ళం అండి. ఇంకో గురు సోదరుడు చెప్తాడు, అసలు ఎవరైనా ఎదురు మాట్లాడే ఈ దమ్ములున్నాయండి, ఆ విషయాలుగా మీసాలి. ఇలా ఉన్న వల్ల గురుదేవులు మీసమే లేకుండా చేశారు శవరం మొత్తం. ఎప్పుడు ఎత్తలేదు కాబట్టి మంగళావతారం, మంగళావతారం కదది చెప్తున్నా మా గురు సోదరులు మంగళావతారం. అంతే మంగళావతారాన్ని తీసుకుని ఆయన మొలకలేనటువంటి స్థితికి తీసుకువెళ్ళడానికి ఇటువంటి అందుకనే సమర్థ సద్గురుదేవు. అందుకని ఇక్కడ ఏది సఖ సఖ్యభక్తి, సఖ్యభక్తికి ఎవరు పేర్కొన్నటువంటి వాడు అర్జునుడు. అర్జునుడు సఖ్యభక్తి. అందుకని సఖ్యభక్తి అంటే ఏంటి? అర్జునుడు ఒక్కడే కాదు, ఎవరైతే సజ్జన సాంగత్యంలో నిరంతరము ఓలలాడుతూ ఉంటారో వారి ఏ భక్తి? సఖ్యభక్తి. చూడండి, అమ్మ నాన్న చెప్పినా కూడా వినని కొంతమంది ఉంటారు, ఫ్రెండ్స్ చెప్తే మాత్రం వింటారు. ఈ కాలంలో మరీ ఎక్కువైంది చూడండి. కావాలంటే మా వాడికి మేం చెప్తే వినదండి, కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు చేత చెప్పించాలంటుంటారు. కానీ తల్లిదండ్రుల్లోనే ఒక వయసు వచ్చేసరికి వాళ్ళే ఫ్రెండ్స్ కింద మారిపోవాలి. అటువంటి ఇల్లు ఎలా ఉంటుంది? ఏ లోటు లేకుండా ఎప్పటికప్పుడు ఉంటే ఆ ఇల్లు ఎలా ఉంటుంది? ఎక్కడికి బయటికి వెళ్ళటానికి లేదు పిల్లలు, అన్ని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరే ఉన్నటువంటి విషయాన్ని సత్య విషయాన్ని చక్కగా తెలుసుకుంటూ ఉంటారు. అందుకని సహవాస దోషం లేకుండా మనం ఇక్కడ ఎవరైతే సాంగత్య ప్రభావం దుస్సాంగత్యము దుష్టత్వాన్ని ఇస్తుంది, దురదని ఇస్తుంది, దుఃఖాన్ని ఇస్తుంది, సజ్జన సాంగత్యం సుఖాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి మనందరం ఎటువంటి సాంగత్యంలో ఉన్నాము? మనందరం కూడా సఖ్యభక్తిలో ఉన్నాం. సఖ్యభక్తిలో ఉండి ఏమనుకుంటున్నా, మేము కొంచెం ఇక్కడ హారతి ఇచ్చేవే, నేను మళ్ళీ అడ్డెళ్ళు వస్తాను, నువ్వు కొంచెం పనుంది కానీ సఖ్యభక్తి. అయ్యో ఆ హారతి నేనే ఇవ్వాలి, నేను ఇవ్వకపోతే అది కూడా ఛాన్స్ నువ్వు కొట్టేస్తావు అనుకుంటే సఖ్యభక్తి లేదు అక్కడ. నేనేది చేయాలి అనుకుంటే సత్యవ్యక్తి రూపం లేదు అక్కడ. అది కేవలం ఆధ్యాత్మిక విషయంలోనే ఇటువంటిది కూడా దొరుకుతుంది. ఏది? సజ్జన సాంగత్యం. అందుకని సజ్జన సంగతి రేఖ భవతి భవానవతరణే నౌక. సజ్జన సాంగత్యం ఒక్కటే ఈ భవసాగరం అనేటువంటి దాని నుంచి తరింపు చేయగలిగినటువంటిది అని ఆదిశంకరాచార్య స్వామి చెప్పాలి. అంత తోలిపెట్టాడు ఆయన. సత్సంగత్వే నిస్సంగత్వం, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిస్సంగత్వే సంగమము అన్ని అన్ని వైపులా పనికిరాదు, అంటుకు పోకండిరా. ఎంత భ్రాంతి భ్రాంతి అని ఇక్కడికి వచ్చేసరికి మాత్రం సజ్జన సాంగత్యం కావాలి. ఎందుకని, సజ్జన సాంగత్యము అందరితో కలిసి ఉన్నప్పటికీ అదేం తీసుకొస్తుంది, నిస్సంగత్వాన్ని తీసుకొస్తుంది. అటాచ్మెంట్ లేదు ఇక్కడ, డిటాచ్మెంట్. అందరిలోనూ ఉంటాం కానీ అటాచ్ అయిపోం, అంటుకుపోం వాళ్ళకి, ఆ విషయాదులకి అంటుకుపోం. హెచ్చరిక ఎక్కడ ఉంటుంది? అక్కడ సత్యం అనేటువంటి సాంగత్యంలో ఉంటుంది. సత్యం అనేటువంటి సాంగత్యంలో హెచ్చరిక ఉంటుంది ఎప్పుడు. అందువల్ల మనం మామూలు అన్యమైనటువంటి ఇతర విషయాదులకి ఎటువంటి వచ్చినప్పుడు కూడా అటాచ్మెంట్ కాం, ఏమవుతాము? దాన్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచుతాం. గృహస్థైనటువంటి వారు ధారాపుత్రాలను పోషించుకోవడానికి ప్రేమ ఉండాలే తప్ప మమకారం ఉండకూడదు. అది ఎవరు నేర్పుతున్నది? అది ఏది నేను మనకు తెలియజేస్తూ ఉంటుంది? సజ్జన సాంగత్యం. ఏం చేస్తాడండి మరి, చస్తాడా పాపం, వయసు అలాంటిది. కానీ నువ్వు ఇప్పటి నుంచి నేర్చుకోకపోతే పెద్ద అయిన తర్వాత ఇంకా అది దృఢపడిపోతుంది. కానీ నీ పాలిటది ఇది గట్టిపడిపోతుంది. హృదయ గ్రంథులు బిగించుకుపోతాయి. అందులో హృదయ గ్రంథులు బిగించుకుపోకుండా ఉన్నాయంటే గురుకరుణ యాసవే. వైద్యతే హృదయ గ్రంథి, సిద్ధ్యంతే సర్వ సంశయ, క్షీయంతే సర్వకర్మాణి, గృహకరుణయాసి. గురు అనే స్కృతికి ఎంత బాగుంటుందో చూడండి. ఆ గురు శబ్దమే అంత గొప్పదండి, అన్నిటికైనా గొప్పది కదా. శబ్దార్థం అన్నిటికన్నా గొప్పది కాదు, నమ్మిన నమ్మకం ఉన్నది, మనకిచ్చినటువంటి ఆశ్రయం ఉన్నది అంత గొప్పది. మనకిచ్చినటువంటి ఆశ్రయము, మన ఉన్నటువంటి ఆశ్రిత రక్షకుడు, ఆశ్రిత పాలకుడు, ఆశ్రిత భక్తవత్సలుడు అయినటువంటి భగవంతుని యొక్క ఆశ్రయం ఉన్నదే. మాట తప్పిన వాడు కాదు. ఆశ్రయం ఇవ్వడమే తెలుసు. అందున్నటువంటి ఆశ్రయంలో ఉన్నటువంటి మనకి ఎలా ఉంటుంది? అటువంటి ప్రభువుని తలుచుకునేసరికి ఎంత ఉంటుంది, వండర్ఫుల్. బాహ్యమైనటువంటి ఓల్లో ఏది కూడా అంతటి ఆనందాన్ని తృప్తిని ఇవ్వలేనిది ఇక్కడ అందిస్తుంది. ఎందుకని, ఇక్కడ తెలుసుకునేది తానెవరో తాను తెలుసుకునేటువంటి విద్యను గురించి తెలుసుకుంటున్నాం, కానీ అన్యమైనటువంటి ఇతర విషయాల గురించి తెలుసుకోవట్లేదు. ఏది మాట్లాడుకున్నా, రామాయణం వెళ్ళినా, భారతం వెళ్ళినా, భాగవతం వెళ్ళినా, ఏది దేవీ భాగవతం అయినా, కృష్ణ భాగవతం అయినా, మన భాగవతం బాగుండాలి అని హెచ్చరికతో తిరిగి మళ్ళా మన దగ్గరకు వస్తుంది. తాడు రాట కట్టేసిందండి, పశువుని కట్టేశాం. కట్టేస్తే తాడు ఒక పశువుకి చిన్నగాను, ఒక పశువుకు పెద్దగాను, ఒక పశువుకు మైలుగాను పెద్ద పెద్ద తాళ్ళు కట్టున్నాయి. ఎంత దూరం వెళ్ళి తిరిగినా తిరిగి మళ్ళా రాట మాత్రం కట్టేసింది, విప్పి మాత్రం లేదు. విప్పిదేగా వదిలించుకుని పోవడానికి, విప్పేవాడు కాదు వీడున్నాడే, విప్పేవాడు కాదు. నువ్వు రావడం వరకే కానీ పోవటం నీ వల్ల కాదు. అయినా రావడానికి మాత్రం ఇప్పుడు రాకుండా ఉంటే కదా, ఎప్పుడో నీ కనెక్షన్ ఇక్కడ ఉన్నది, అది కూడుకుని ఇక్కడికి వచ్చావు. ఇది మనది ఈ జన్మలో బంధం కాదు, ఎప్పుడెప్పటి నుంచో వస్తున్నటువంటి బంధం. కనుక నీకు నాకు కాకపోతే నీకు తెలియదు నాకు తెలుసు అన్నాడు నాలుగో అధ్యాయం. నీకు తెలుసు నీకు తెలియదు అన్నాడు. అందుకని అటువంటి పరిచయంలో ఎక్కడెక్కడ తత్వాన్ని చెప్తూ సయ్యే వాయమ్మయా తేద్య యోగ ప్రోక్త పురాతన భక్తో సమేసకా చేతి రహస్యంలో తదుత్తమం. అర్జునుడి కదా నేను ఎలా చెప్పాడు చూడండి. సయేవ సయేవ ఆత్మవిద్యే బ్రహ్మ విద్యయే. అందులో ఆనాటి సూర్యుడికి చెప్పినటువంటి తత్వమే ఈనాడు కూడా చెప్తున్నా, దానిలో మార్పు లేదు. సత్యం ఎప్పుడు సత్యమే. త్రికాల బాధితమైనటువంటిది ఏ యుగానికి వెళ్ళినా, ఏ మూలకెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ జన్మ వచ్చినా సత్యానికి మార్పు లేదు. మార్పు అంటే ఎక్కడొస్తుంది? అనే బాధ మనసు పెట్టుకుని ఇక్కడ వస్తుంది, నీ మనోభావన ద్వారా వస్తుంది. అటువంటి చంచలమైనటువంటి మనస్సుని పాదరసం లాంటి తులసిదళ రసం చేత ఆరుడం చేసుకోవాలి. తులసిదళ ధాముని యొక్క ఆ దివ్య పాదములకు శ్రీపాదములకు మనము ఆహర్నిశలు మనని మనం స్థిరాసనంలో దేహం ఉన్నా లేకపోయినా దేహం కూర్చున్నా కూర్చోకపోయినా మనసు మాత్రం చెల్లించడానికి వీలు లేదు. అది ఆహర్నిశలు. ఒకవేళ ఏ వృత్తి వ్యాపారాల్లో ఉన్నప్పటికీ కూడా బాహ్య ప్రపంచానికి జ్ఞాని యొక్క మనస్సు జనక మహారాజు అటువంటి వాడు. జనక మహారాజు అటువంటి మహాత్ములు ఎంతమంది లేరు? శివాజీ మహారాజు ఎంత గురుభక్తి అండి, ఎంత గురుభక్తి. గురుదేవుడు దర్శనమయ్యేసరికి సమర్థులు, సమర్థరామదాస స్వామి వారు వచ్చేసరికి ఆ గురుదేవులకి తన సింహాసనం ఇచ్చి కూర్చోపెట్టి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఇది ఎలాల్సిన వారు మీరు కాని నేను కాదన్నారు. సమర్థరామదాస స్వామి అన్నారు, లేదు దీన్ని ఎలాల్సినటువంటి వాడు నువ్వే. లేదు ప్రభు నా వల్ల కాదు, ఇంకా ఇన్నిటిలో ఉంటే నా మనసు నా మాట వినరు, కాబట్టి ఇది మీకే, ఇది మీరు నడిపించుకోవాల్సింది, మీదే ఉన్నది, ఇక నాకు అవసరం లేదన్నాడు. అని స్వామివారు ఏమన్నారు, ఆయన్ని నివారించడం కోసం శ్రీపాదుకల్ని దయచేశారు. వారి పాదుకల్ని ఇచ్చి సరే పాదుకల్ని నీ గురుదేవుని ఎక్కడ ఆ శక్తి చేతనే నేను పాలిస్తున్నాననేటువంటి లక్ష్యాన్ని లక్ష్యం ఏర్పరచుకుని లక్ష్యంతో నువ్వు పాద సేవకుడుగా రాజ్యాన్ని వెళ్ళు. బంధాన్ని ఇస్తుందండి, బంధాన్ని ఇస్తున్నా. బ్యాంకులో గురుదేవులు చెప్తున్నవారు, ఇప్పుడు బ్యాంకులో మేనేజర్ చేతి మీదుగా క్యాషియర్. ఇప్పుడు ఇక్కడ క్యాషియర్ వేరు మేనేజర్ వేరు అండి. ఇప్పుడు ఆ భాష తెలియదు ఎవరు ఇక్కడికి, తెల్లరు కిల్లరు అంటే ఎలా గుర్తుంది? ఏదో పుట్టిల్లు మేనమా ఎరగడన్నట్టుగా ఉంటుంది ఇట్లాంటివన్నీ. అసలు బ్యాంకులో చేసేటువంటి వాడికి ఎవరేటో తెలియదండి. అందుకని ఆయన ఏమంటారు, ఆ క్యాషియర్, అదే టల్లరు ట్రెజరర్ తెల్లరా. చెప్పడం వేరును పాప, అందరు నోట్లో ఏలేసుకుని చిగుతున్నారు కదా. ఆకలి నింపుకోవట్లే పాపం, ఆకలి మర్చిపోయారు అందరు. చిన్నప్పుడు అమ్మ కాస్త ఏడుపుతో ఇక ఆపలేకి ఏడు పాపలేక పాల సీసాకి ఎన్ని ఎన్ని పాలని ఎన్ని పాలు పడుతుంది, ఆ పాలు ఏం కప్పుతుందని కాస్త వేరే అలవాటు చేస్తుంది. కాస్త ఏదో చదవ కాస్త గతగడకపోవడానికి అది ఏమవుతుంది, ఆ పాలిట పెద్ద అయిన తర్వాత అది తీమన తీయడు. ఇప్పుడు చాలా తక్కువ, మా చిన్నతనంలో అయితే మా ప్రైవేట్లకు కూడా ఇంకా అలాగే వస్తుండేవారు చదివి 3వ క్లాసు 4వ క్లాసులో కూడా. అదేంటంటే పూర్వం నుంచి ఉన్న అలవాటు అనమాట. టెల్ అంటే కౌంటర్ అంట, చూసారా ఏం తెలవకపోవడం ఎంత మంచిదో కదా. తెలిస్తే రితిప్పులు వచ్చేసాడు చూడండి. మరి అదే ఇప్పుడు మాట్లాడుకుండా ఉంటే మరి అదే మరి అంటే దాని అర్థం ఏంటి, తొమ్మయప్ప. అందుకని అక్కడ క్యాషియర్ చేతుల్లోంచి మనం వెళ్తుంటాం కదా, కానీ ఆయన దగ్గర కూడా ఉండదు అది, ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది. మొన్న ఎవరో చెప్పారు, మనం ఇచ్చిన ఆసామి డిపాజిట్ల మీద ఇచ్చుకున్నటువంటి డబ్బంతా బ్యాంకు వాళ్ళు ఇంకొకరికి వాళ్ళు అప్పులు ఇవ్వకపోతే మనకి ఎలా ఇస్తాడు, తిరిగి ఇంట్రెస్ట్తో పాటు ఎలా ఇస్తాడు? మన ఇంట్రెస్ట్ 1% అయితే వాళ్ళు ఇచ్చేది 20% అట. నాకు మొన్నే తెలిసింది సుమా, వాళ్ళ దగ్గర నిలువ ఉండదట అర్జెంటుగా మొత్తం బ్యాంకులో ఉన్న డబ్బంతా అందరికి ఇచ్చేయాలంటే వాళ్ళు ఏం చేయలేదట, అది ఊళ్ళ మీద ఉంటుందట, అప్పులు తీసిన వాళ్ళ మీద ఉంటుందట. అందుకని వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, మళ్ళీ వాళ్ళ బిజినెస్ అనమాట. ఆ బిజినెస్ లో వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్కి ఇంకొక వైపు పంచుతారు. అక్కడి నుంచి వచ్చిన దానిలో ఇప్పుడు మనుషులు కూడా చేస్తున్నారు కదా, వడ్డీ వ్యాపారం అంటారు కదా. ఒకవేళ వాళ్ళ దగ్గర ఉండక్కర్లా, వాళ్ళ దగ్గర లేకపోయినా అనువైనటువంటి వాళ్ళు నోరు లేనటువంటి వాళ్ళ దగ్గర 60 పైసలు 70 పైసలు 80 పైసలు రూపాయికో తీసుకొచ్చి ఇటువైపుకి 4 రూపాయలకి 6 రూపాయలకి ఇస్తాడట. రొంభ మోసం, ఇంత మోసం, ఎంత మోసం అంటే మానవుని మానవి తిమింగం. కొన్ని చేపలు ఉంటాయి, చిన్న చేప, పెద్ద చేప, అంతే కదా మింగుతుంది కదా. అలాగా అవి చేపలు అక్కడ ఏం చేస్తాయంటే ఆ పెద్ద చేపకి చిన్న చేపలు అయ్యాయి. ఒకవేళ ఏదో కనిపించినా నోటి దగ్గరికి వచ్చింది అంటది బలి చూడండి ఎట్టారు, పురుగులు రానివ్వదు. చూస్తుంటే మనకి మనకు కూడా ఆ పాప వస్తుందేమన్నది, బాబా బాబా బాబ్ దీన్ని కొట్టలేము, ఇది చేసే చేస్తుంది భరించలేము. మళ్ళీ ఎవరో అంటున్నారు ఇలా కొట్టానండి అంటే తోక పడిపోయింది అది, ఆ తోక దొరకడం మొదలుపెట్టింది. నాకైతే బలి వేసింది సుమ్మా, ఇప్పుడు తోక ఆధారం చేసుకునే బలి వచ్చింది కదా అనిపించిందండి నాకు, నిజంగా భయం వేసింది. తోక ఊడిపోయింది, తోక అదుతుంది చిట్టిట్ట. మన మనసు కూడా అంతే, ఇక్కడికి వచ్చి కూడా తోక ఏమిటినా కదుగుతూ ఉంటుంది. మనం అన్ని వెళ్ళి ఇక్కడికి వచ్చావు ఆ బల్లి తోకలాగా ఊడబెట్టుకుని వచ్చావురా, ఇక్కడైనా నువ్వు పడుతుందంటే ఏంటి ముందు సంగతి ఎక్కడికి పోతుంది అన్నట్టు, ముందటి విషయం ఎలా మానవుడురా అన్నట్టు. కనకప్ప సింహాసనమున శునకమును కూర్చుండబెట్టి శుభలగ్నము వెనకడికున్న మేళ మాలును వినరాసుమతి గదరాసుమతి. ఎక్కడ పోతుంది దీనికి, దీని చాంచల్యం ఎక్కడ పోతుంది? ఎక్కడో ఒక్కోసారి ఒక్కోసారి ఏదో వస్తుంది కవుక్కడ చూడండి ఎంత తమాషాగా ఉంటుందో. మధ్యలో మనం అది మళ్ళా తిరిగి తీసుకొచ్చి మనసు నిద్రిపోవడం కూడా ఆనందంగానే ఉంటుంది. మన ఇవంతా కూడా ఎప్పుడండి జీవితం ఉండగానే అటువంటి మనస్సుతో ఆటాడేటువంటి శక్తిని మనకి గురుదేవులు ఇచ్చారు. ఇది అది. అందుకని ఏదో ఉన్నది మనకి భిన్నంగా ఇంకెక్కడో మనం కొండలెక్కాలి అనేటువంటి విషయాన్ని వదిలిపెట్టి నువ్వు అందులోనే ఉన్నావు, దానికి అడ్డొచ్చేటువంటి మనస్సును నువ్వు చేయాల్సిన విధంగా నువ్వు చేసినట్టయితే గురుదేవులు ఒకటే అంటున్నారు, నీ చేయాల్సింది నువ్వు చేయి అంతే. పొందాను పొందలేదు నిన్నే ఎంత ఉన్నాడు చూసుకోవటానికి నేనున్నదా. అలాగే ఇక్కడ కూడా క్యాషియరు ఆయన చేతి మీద ఎన్ని వెళ్ళి ఎన్ని వచ్చినా ఆయన సాక్షి మాత్రమే. ఆ విధంగా మనం ఉండగలగాలి. కానీ అదే క్యాషియరు కవుక్కడ ఎప్పుడైనా కాస్త బుద్ధి వక్రించి కాస్త ఏదో ఒక కట్ట లేకపోతే ఒక రౌటు కాస్త సొంతానికి జబులోకి వెళ్ళింది అనుకోండి, ఎక్కడ ఉంటాడైనా కట్టకట్టాలి కృష్ణ జన్మస్థానం. అందుకే మనకు కూడా ఇప్పుడు అదేంటి ఉపమానం, మనకు కూడా ఏంటి భగవంతుడు ఇస్తున్నాడు భగవంతుడు తీసుకుంటున్నాడు, మనం దాని మీద కర్తృత్వం ఏర్పరచుకుని ఇచ్చినప్పుడు బాగానే సంతోషంగా ఉన్నాం, ఇచ్చింది అవి చెప్పుకో, మళ్ళీ చెప్తే దిష్టి కొడతారు, ఇచ్చింది వస్తుంటే చెప్పుకోండి ఏమండి, కానీ దాన్ని నొక్కేస్తాం. ఎవరికైనా దాన ధర్మాలు చేయాలంటే ఇచ్చింది అంత చెప్పుకోవాలి అనిపిస్తుంది. మరి దానివల్ల కర్మ ఏర్పడటంలే, దాన్నే దాచుకుని దాన్నే ఏదో పెట్టుకుని దాన్నే లెక్క పెట్టుకుంటూ అశాంతి పాలైపోతుంది. ఇంటికి శాంతి అశాంతికి ఏమిటి మూలం? మనస్సు. అందుకని భగవానుడు చెప్తున్నాడు ఏమని, సదేవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతన. పురాతనమైనటువంటి ఈ తత్వాన్ని యోగంతో కూడినటువంటి తత్వాన్ని, యోగశ్చిత్త వృత్తి నిరోధక అంటే అన్నిటితో కలిగినప్పటికీ కూడా నీకు బాధ లేనటువంటి ఏ యోగమైతే ఉన్నదో అటువంటి యోగపూరితమైనటువంటి తత్వాన్ని ప్రోక్త స ఏవా అయం మయా నా చేత. ఆయన కూడా స్వామివారు కూడా చూడండి మయా ఏ వయం మయా తే అద్యా దానిని అద్య నేడు ఇప్పుడు ఇదాని మన్నా ఇప్పుడే అద్య అంటే మయా తేద్య యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సఖా భక్తోసి నాకు సఖుడవు భక్తుడవు కనుక నువ్వు రహస్యం ఏదో ఉత్తమం, రహస్యమైనటువంటి ఈ ఉత్తమమైన అనేటువంటి తత్వాన్ని నీకు చెప్తున్నాను అన్నాడండి, అటువంటి యోగాన్ని నీకు చెప్తున్నాను అన్నాడు. మనకు కూడా ఇక్కడ ఏం చెప్పాడండి ఆయన? ఇప్పుడు జరిగేది ఏమిటి? రహస్యమైనటువంటిదే కదా ఇదేమైనా బయట విద్య మనం తెలియదు లేకపోని ఇంతమంది చెప్తుంటే వారు కథ మొదలు పెట్టేసరికి ఇది తలలు చూడాలి వెంటనే వెంటనే అర్థమైపోతుంది మనకి. ఓ ఇదా కదా, మా అంకులు ఎలా నిన్న మా అసలు నారాయణ సమారంభం ఉన్న తర్వాత మధ్యలో ఉన్నా నారాయణ మధ్యలో లేనన్నాడా, చివరిలో ఉన్నాడా ఉన్నాడు కదా, ఇప్పుడు ఉన్నామని ఎలా వదిలి పెడతామండి? కాకపోతే ఆంజనేయ స్వామికి ఆయన శక్తి ఎలా తెలీదో భక్తులకు కూడా వాళ్ళ శక్తి వాళ్ళకి తెలియకుండా ఉన్నది. అది మూత పెడుతుంటే మాత్రం మూత పెట్టి ఉంచుతారు ఆయన, అంటే మూత పెట్టుంటే మాత్రం మూత సూర్యుడు సూర్యరేఖకి మూత పెడదామంటే అవుతుందండి. దేని చేత ఎలా ఆటలాడించుకోవాలో ఆయనది సొత్తు. ఆయన వారమైన తర్వాత ఆయన ఉత్తరి కూర్చోబెడతాడు, ఏదో వంకతో లేపుతాడు. లేవడానికి వీలు లేదు లేదు అనుకున్నా ఏ పక్క నుంచి ఒక నీటి ధారైనా వస్తుంది లేవడానికి, ఏదో వస్తుంది అక్కడ లేవాలి అనుకుంటే. అందుకని మరి మా పితాశ్రీ కథ మొదలు పెట్టేసరికి అందరూ ఎలా అనుకున్నారు? కానీ ఆ చెప్పడంలో ఆ పొదగడంలో దాని యొక్క నైపుణ్యతలో వక్త యొక్క వక్తృత్వం దానిలో ఉంటుంది. చాతుర్యం, వక్త యొక్క చాతుర్యం అంతా అందులో ఉంటుంది. ఎలా అయ్యి బాబోయ్ దేవుడేంటి అనుకున్నాను కాని ఇది మర్రి విత్తనం కాబట్టి మర్రి పండు కాబట్టి సరిపోయింది, అదే గుమ్మడికాయ కాసి గుమ్మడికాయ కనుక ఎత్తి మీద పడితే ఈ పాట నేను ఉండేవాడిని. మనం కూడా మనకి కూడా కోరికలు బాగుంటాయి కానీ తీరడానికి మాత్రం తీరకపోవచ్చు ఒక్కొక్కసారి. ఎందుకు తీరలేదు అంటే అది ఏదో మనకి మంచి చేయడం కోసమే. భగవంతుడు తన సృష్టిలో తన సొంతం తనకి కావాల్సిన విధానంగా మార్చుకుంటాడంటే అది. ఒక ఆయన చెప్తున్నాడు ఒక భక్తులు అన్న, ఆయన గట్టిగా మోపిదారు కావాలని ఉంది. సరే ఆయనకి అప్పట్లో ఆశ్రమ దీక్ష లేని అంట, ఆడపిల్ల పుట్టిందట చాలా కోపం వచ్చిందంట. ఆడపిల్ల పుట్టింది చెప్పడానికి కూడా ఇష్టం లేదట, బాబుజీ దగ్గరికి వెళ్ళి చెప్పడానికి కూడా ఇష్టం లేదట. ఆడపిల్ల కదా పెదవి చేయడం అన్నమాట, అదేదో చిన్నది దానికి నేను వడంబడినాడు. ఆదిశక్తి లేకపోతే పురుషు ఎక్కడి నుంచి వస్తాడండి? అసలు ఈ రోజుల్లో స్త్రీ బలోత్తరణ ఉందండి, పడగొట్టిన స్త్రీ లోపలి వస్తుంది. ఇప్పుడు కట్నాలు లోపలి ఇచ్చుకోవాలి ఇక. అనుభవం అందుకని కొంచెం గట్టిగా చెప్తున్నాడు. మేము టీవీలు చూడం కదండి, అందుకని నా వాదంత. అందుకని స్త్రీ శక్తి గురుదేవులు అన్నారట, పిలిచి మరీ ఏడ్చేవాళ్ళని ఇంకా ఏడిపించేస్తుంటారు ఈయన, ఈ గురుదేవులు, ఈ మహానుభావులు ఉంటుంటారు కదా. ఏంటి ఆడపిల్ల పుట్టిందని బాధగా ఉందా? బోర్ని ఏడిపించేసింది అంటే నీకు మగపిల్లాడు పుడితే అసలు నువ్వేమయ్యావాడవో తెలుసా? అలా నీకు మగ సంతానమే కనుక ఇది మగ సంతానం అయితే నీకు నీ గట్టి నువ్వు తినేవాడివి అంటే అప్పుడు ఏమైపోతాడండి మానవుడు? తనకు తెలియకే కదా. ఏమండి పుట్టిన సంతానం కూడా తన మాట వినాలనుకుంటాడు, తన మాట వినకుండా ఉందనుకోండి అది ఏమవుతున్నది? చెరుకుకి వెన్ను పుట్టిన చెరుకు గెలలు మధ్యలోనే ఉంటుంది కానీ వెన్ను పుడితే చెరుకు గెలలోనే ఉంటుంది, ఒళ్ళు మాత్రం ఉడి చేతులకు వస్తాయి అంతే, పనికిరాదు. అంటే ఏ సమయానికి ఏది చేయించాలో భగవంతుడి నిర్ణయ కాలంలో ఉన్నది. కోరికలు పెట్టుకోవడం ఎందుకు, దానికి బంధింపబడడం ఎందుకు, అది తీరలేదని ఆడవడం ఎందుకు? అందుకని ఏదైనా మహాత్ముల చింతలో ఉంటే ఇవన్నీ కూడా చాలా ఉంటాయండి, సత్ఫలితాలు ఉంటూ ఉంటాయి. బాహ్యంగానే కాదు అంతరంగా కూడా ఎన్నో ఉంటూ ఉంటాయి ఇటువంటివి గుర్తించడానికి. అందుకని మహాత్ముల చింతనే ఉండాలి. అందుకని భక్తోసి మీ సఖాచ ఇది రహస్యం హేతత్వం, రహస్యమైనటువంటి బ్రహ్మ విద్య నీకు బోధ చేస్తున్నాను అన్నాడు. అందుకని మనందరం కూడా సజ్జన సాంగత్యమైనటువంటి మిష ఒకటి ఏర్పరిచి పూజలు అనేటువంటివి మనందరం ఇక్కడ కూర్చోగలిగాము అంటే ఇక్కడి నుంచి లేచిన తర్వాత మళ్ళీ ఒకరికి ఒకరికి ఎక్కడున్నారు అసలు ఏమండి, అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయండి, కానీ సెల్ ఫోన్ మాత్రం దొరకటం లేదు ఎవరు. ఎందుకని బ్యాగుల్లోనూ ఇళ్లలోనూ ఉంటున్నాయి, దాని అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే సెల్ ఫోన్లతో మాట్లాడడానికి రావా ఇక్కడికి, ఇంకా బయట ఉన్న కర్మ ఇక్కడికి ఎందుకు ఇంకా తెచ్చుకోవడం. అందుకని చేసేవాడు లేడు ఇక్కడిక్కడికి, దాని అవసరం వచ్చినవాడు లేడు. అందుకని ఇప్పుడు మన మనస్సు ఎప్పటికప్పుడు ప్రతి నామంలో ప్రతి సంకీర్తనలో ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ ఒకరికొకరికి ఏమవుతుంది, ఇక్కడ ఆత్మసక్కులం అయిపోయాం అందరం. ఆత్మబంధుత్వంలో ఉన్నాం మరి, ఆత్మబంధుత్వంలో దుఃఖం లేదు, సుఖం ఉన్నది. విషయాదులు ఉన్నంత వరకు దాని బాధ ఉంటుంది, విషయాదులు తర్వాత నిజమనేటువంటి గుర్తింపు ఉన్న చోట బాధ అనేటువంటి దానికి ఆస్కారం ఉంది. కనుక ఇక్కడ కృష్ణతత్వమే అమ్మ కూడా మనకి సప్తసతీ పారాయణలో కృష్ణుడుగా నేనే ఉద్భవిస్తాను అని అమ్మ జగన్మాత కృష్ణుడుగా ఉద్భవించి, నువ్వు ఈ మనసును తీసుకెళ్లి ఆపాల ఆపాల పెట్టి అన్నిటినీ నంచుకోక్కర్లేదు, నీకు ఇచ్చింది నువ్వు చెయ్యి. అప్పుడు వరుల చేతిలో దెబ్బ అనేటువంటిది ఉండదు అని యశోదమ్మ రూపంలో అక్కడ యశస్సుని దా ఇచ్చేటువంటిది, కీర్తిని ఇచ్చేటువంటిది, స్థిరమైనటువంటి కీర్తి అది, మారిపోయేటువంటి కీర్తి కాదు. అటువంటి స్థిర కీర్తిని, శాశ్వత కీర్తిని ఇవ్వడం కోసం గురుదేవులు మన ఇక్కడ కూర్చోబెట్టారు. మనం ఒకరికొకరు ఏమవుతున్నాము, సక్కులు అవుతున్నాం. విషయం ఎక్కడి నుంచి వస్తుంది, అక్కడ స్త్రీ పురుష భేదం ఎక్కడి నుంచి వస్తుంది? అన్ని గురు స్వరూపాలు, అన్ని జగన్మాత స్వరూపాలు మనకి ఆనందాన్ని తృప్తిని ఇస్తూ ఉంటే హాయిగా ఆ చరిత్రలో ఆ కథలలో ఆ శ్రవణంలో అనుగ్రహంలో ఏమవుతుంది, ఓలాడుతున్నాం. ఓలాడుతుంటే ఇంకోటి ఆలోచించడానికి భిన్నమైనటువంటి విషయం రానప్పుడు ఇక్కడ బాధ అనేటువంటిది లేదు. ఈ విషయాన్ని మనకి జగన్మాత ఆతత్వంలోనూ ఇక్కడ భక్తి అనేటువంటి దానిలో సఖ్య భక్తి అనేటువంటి దాని చేత మనకి సజ్జన సాంగత్యం అంత గొప్పది. సత్సంగత్వము నిస్సంగత్వం తీసుకొస్తుంది, నిస్సంగత్వము మనసుకున్నటువంటి మోహాన్ని పోగొడుతోంది. మోహాన్ని పోగొడితే నిర్మోహి చెల్లించేటువంటి చిత్తం ఏం చేస్తోంది, మనసు మోహం ఎప్పుడైతే మనసు మోహం నుంచి వెలుదిరిగిందో చిత్తానికి పోయినటువంటి చాంచల్యం పోయింది. నిశ్చలతత్వం, నిశ్చలతత్వే బ్రతికుండగానే ముక్తి, జీవన ముక్తి. బ్రతికుండగానే ముక్తి లభిస్తోంది, చచ్చిపోయిన తర్వాత వచ్చేది ఎత్తుపోతలే. అందుకని అటువంటి శక్తిని ఇస్తున్నారు గురుదేవులు మనకి కూర్చోబెట్టుకుని మరి. అందుకని పోయిన కాలం మళ్ళీ తిరిగి వచ్చేది లేదు, ఉన్న సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. దానికోసం మనం అమ్మని ఏనాడో ఎసటనో ఈ నాటక పరిసమాప్తి, ఏనాడో ఎసటనో ఈ నాటక పరిసమాప్తి, ఏనాడో ఎసటనో ఈ నాటక పరిసమాప్తి.
అపరాధము సన్నికి మరచి ఆదరించవే మాదా అపరాధములన్నీ మరచి ఆదరించ